ప్రియమైనది, నీవు పాపులను రక్షించడానికి వచ్చావు. అయితే నేను ఇంతకాలం నేను ఆరాధించడం లేదు, నేను మరిచాను. ఎందుకనగా లోకరీతిగా అనేక కారణాలు దానికి హేతువు కాగా నేను ఆ విధంగా నీకు దూరస్తురాలనైనాను. అయినప్పటికీ నేనే పాపం చేయలేదు. నేనేదో ఒక పేరుతో దేవుణ్ణే ఆరాధించాను, ఏదో ఒక పేరుతో మంచి కార్యాలు, అన్నదానం, వస్త్రదానం ఇలాంటివే చేశాను. ఇవేవి పాపాలు కావు కదా. గనక నిన్ను వెంబడించనంత మాత్రాన నన్ను నరకంలో వెయ్యవద్దు, స్వర్గంలో చేర్చుకో, నేను వెంబడించడానికి దారి చూపించు అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అది జరిగిన కొద్ది రోజులకి తిరిగి అదేవిధముగా ఒక ప్రాతకాలమున మైక్లో సౌండ్ వినబడడం జరిగింది. అదేదనగా ఒక సహోదరుడు అంతకు మునుపు హైందవుడుగా ఉండి ఒక గుడిలో పూజారిగా ఉండి ఏ గుడిలోనైతే తను సుప్రభాతాలు చదివాడో అదే గుడిలో అదే మైక్లో యేసు ప్రభును దేవుడుగా అంగీకరించి ఆయనను గురించి యేసే దేవుడని సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యం ఆ మాట విన్నప్పుడు నా దేహము గగురు పడవడం జరిగింది. ఆయన ఇంత ధైర్యంగా యేసు దేవుడని సాక్ష్యమిస్తున్నారు, మరి ఈ సామాజికమైన భయమో తన కులస్థులను బట్టి భయమో ఆయనకు లేదా, నాకెందుకు ఆ ధైర్యం లేదు అని నేను తలపోశాను. తలపోస్తూ ఆ ధైర్యం నాకు ఇమ్మని నేను అడిగాను. ఇలా ఉంటుండగా ఆ క్షుద్రోపాసుకునే సాక్ష్యము, దైవజనుడు చెప్పిన మాటలు, సహోదరుడు చెప్పిన సాక్ష్యము ఇవన్నీ నా హృదయంలో ఒక విధమైన ఆలోచనకు తావిచ్చాయి. నేను నిజదేవుణ్ణి కనుగొనాలి, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బ్రతకను గనక నేను స్వర్గానికి చేరే మార్గం కనుగొనాలి అన్న ఆశ నాలో కలిగింది. ఇలా ఉంటుండగా మేముంటున్న నరసరావుపేటలో ఆధ్యాత్మిక సదస్సులు అన్న బోర్డుని నా సహోదరుడు చూచి వచ్చి, అక్క అక్కడ స్వస్థత కూటాలు జరుగుతున్నాయి, ఆ కూటాల్లో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారట, ముకుంద శర్మ, సంబంధన ముగ్గురు దైవజనులు వస్తున్నారట, మరి మనం అక్కడికి వెళ్దాం, ప్రార్థన చేయించుకోవచ్చునని అడిగాడు. అది డిసెంబర్ 88, 9, 10, 11 తారీఖులు. నేను మొట్టమొదట అక్కడికి వెళ్ళడానికి అంగీకరించాను. కానీ ఆ తర్వాత నా హృదయంలో ఏమనే ఆలోచన వచ్చిందంటే, ఒకవేళ నేను వెంబడించడానికి దారి చూపించమన్నాను, ఈ కూటాల దారి అయితే నా యొక్క సమాజం, కుటుంబం, సాంప్రదాయం ఇవన్నీ ఏమవుతాయి, వీళ్ళందరూ నన్ను వెలివేస్తారు కదా. ఈ తలంపు నాకు వచ్చినప్పుడు నా తమ్ముడు అక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి ఉద్యుక్తుడైనప్పుడు నేను అతనితో వెళ్ళడానికి నిరాకరించాను. మొదటి 2 రోజులు నా తమ్ముడు అక్కడికి వెళ్ళాడు. సహోదరుడు కాడుపాటి యొక్క పాటల చేత ఆకర్షితుడై అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం విని వస్తున్నాడు. 3వ రోజు ఆదివారము ఉదయమే అతను బయలుదేరుతుండగా నేను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నావని. ఆ కూటాల్లో చక్కటి పాటలు పాడుతున్నారక్క, చక్కటి దేవుని వర్తమానం చెప్తున్నారు, నేను అక్కడికే వెళ్తున్నానని చెప్పాడు. నాకు అప్పుడు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే, ఇంతకాలం నేను ఇంత వేదన అనుభవిస్తుండగా నా యొక్క బంధువులు, నా ప్రియులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నాకంటే వారు నన్ను చూచి అనేకంగా వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, నా నిమిత్తం ఏం చేయడానికి కూడా వారు వెనుకాడట్లేదు. కానీ ఈ వేదనను ఒక క్షణం వారెవరైనా తీసుకుంటారా అంటే తీసుకోరు. ఒకవేళ నేను ఈ వేదనను ఇవ్వగలిగితే వారు తీసుకోగలరేమో, కానీ నేను ఇవ్వలేను. నా దేహానికి సంభవించింది నేనే అనుభవించాలి. అదేవిధంగా ఒకవేళ రేపు నేను చనిపోయి నరకానికి వెళ్తే, ఒక క్షణమైన నరకము నుండి ఇప్పుడు నాకు కలిగిన ఈ సమస్తం, అనగా ఈ ధనం, ఈ గౌరత, ఈ కులం, ఈ సాంప్రదాయం ఏదైనా నన్ను రక్షించగలదా? ఏదీ రక్షించలేదు. నా గమ్యమేదో నేను ఈ జీవితం నాకుండగానే తేల్చుకోవాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత నా గమ్యం మార్చుకుందామంటే నాకు తిరిగి ఈ జీవితం దొరకదు. గనక నాకు పనికిరాని వాటి కొరకు అమూల్యమైన దాన్ని పోగొట్టుకునేట కంటే ఆ అమూల్యమైన దాని కొరకు ఈ పనికిమాలిన వాటిని పోగొట్టుకోవడమే మేలన్న నిశ్చయత నాకు కలిగింది. వెంటనే నా తమ్ముడిని నేను కూడా అక్కడికి వస్తాను, నన్ను తీసుకువెళ్ళమని అడిగాను. ఇంచుమించు నన్ను మోసుకెళ్తున్నట్టుగా స్థలానికి నన్ను నా తమ్ముడు తీసుకువెళ్ళాడు. నేను గార్డెజ్ వెనుక ఆనుకోవడానికి లేకపోతే చైర్స్లో కూర్చోలేను, కనుక ఒక స్తంభం దగ్గర నన్ను కూర్చోబెట్టి, అక్క నువ్వు ఎప్పుడు కూర్చోలేను అనుకుంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూడు, నేను వెనకే ఉంటాను, నేను వచ్చి తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు. నేను ఆ విధంగా అక్కడ కూర్చొని ఉండగా కొన్ని పాటల అనంతరం దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే గారు సువర్తమానమును అందిస్తూ, సృష్టికర్తను మరిచిపోయి సృష్టమును పూజించుట వ్యభిచారమనబడు మహాపాపముతో సమం అని దానిని గురించి వారు విశదీకరిస్తున్నారు. నేను ఆ మాటలు వింటుండగా ఆ మాటలు నా హృదయంలో బహుసూటిగా గుచ్చుకున్నాయి. సృష్టికర్తను నేను ఇంతకాలం ఆరాధించానా లేక సృష్టమును ఆరాధించానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు సృష్టమునే అన్నది జవాబుగా ఉండింది. వెంటనే నేను ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధానంలో ఏడవడం జరిగింది. యేసుస్వామి, నేను ఇంతకాలం తెలియక చేసిన తప్పును నన్ను క్షమించు. నేను పాపిని కాను, నేనే పాపం చేయలేదని గర్వించిన నాకు నేను ఎటువంటి భయంకరమైన పాపినో బయలుపరిచావు. అయితే తెలియక చేశానయ్యా, నన్ను క్షమించి నరకంలో వేయక స్వర్గంలో చేర్చుకో అని నేను అడుగుతూ కూర్చున్నాను. ఈ పూటమైతే వెంటనే నేను లేచి మామూలుగా నడుచుకుంటూ వచ్చేసాను. రిక్షా దగ్గరికి రాగానే నా తమ్ముడు అడిగాడు, అక్క నీకేమైంది, నువ్వు 3 నిమిషాలు కూడా ఇక్కడ కూర్చోలేవని నేను అనుకున్నాను, కానీ 3 గంటల సేపు అయింది మనం వచ్చి. ఈ 3 గంటలను ఊరికే కూర్చోవడం మాత్రమే కాక ఎవరి సహాయం లేకుండా వారు లేచి పాట పాడదాం అన్నప్పుడు లేస్తున్నావు, కూర్చుంటున్నావు, నీకు నడుము నొప్పిగా లేదా, కాళ్ళు మొద్దులు బారిపోలేదా అని నన్ను ప్రశ్నించాడు. అప్పటి వరకు నా స్థితిని మర్చిపోయిన నేను నన్ను నేను పరీక్షించుకోగా నా చేతులు కాళ్ళు మొహం వాపు తీసి ఉండడం నేను గమనించాను. నా వెన్నెముక నొప్పి ఉన్న ప్రాంతము నొక్కి చూడమన్నప్పుడు నా తమ్ముడు వెన్నుపూస మొత్తము నొక్కి నా ఎక్కడ కానీ ఆ నొప్పి నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతకరుడైన దేవుడు ఆశ్చర్యంగా నన్ను స్వస్థపరిచినట్టు మేము గుర్తెరిగాం. నా హృదయంలోని ఆనందాన్ని నేను అణచుకోలేకపోయాను. ఎందుకనగా అంతకాలం నా సొంత ఆశల నిమిత్తం, నా సౌఖ్యం నిమిత్తం నా దేవుని మరచి ఆయనను ఎంతో బాధ పెట్టి ఆయనకు దూరస్థురాలుగా నేను జీవించినప్పటికీ నా హీన స్థితిలో, నా దీన స్థితిలో ఆయన వైపుకు తిరిగి అయ్యా నన్ను క్షమించుమని అడిగిన మరుక్షణం దేవుడు నన్ను తన కౌగిట చేర్చుకొని నేను అడుగని మహాభాగ్యం నాకు ఇచ్చాడు. నేను చనిపోతే స్వర్గంలో చేర్చుకోమని మాత్రమే అడిగాను, కానీ నన్ను స్వస్థపరచమని అడగలేదు. ఆయన తలంపులు మన తలంపుల కంటే గొప్పవి, ఆయన మార్గాలు మన మార్గాల కంటే గొప్పవి. కనుక ఆయన తలంపు ప్రకారం, ఆయన మార్గం ప్రకారం స్వస్థపరిచిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి ఇంటి ముందే ఉన్న ఆ మేడ మెట్లు పరిగెత్తెక్కి దిగినప్పటికీ ఈ గుండె దడ ఊపిరి అందకపోవడం ఏమాత్రం లేకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా అల్సర్ని నేను పరీక్షించుకున్నాను. తినకూడని వస్తువులు తిన్నప్పటికీ 3 గంటల సేపు నేను వేచి ఉండగా అల్సర్ ప్రభావం ఏమాత్రం లేకుండగా నేను స్వస్థతను పొందినట్టు గుర్తెరిగాను. వెంటనే ఎంతకాలంగానో మా ఇంటిలో ఒక మూలకు పడవేసిన బైబిల్ని తీసి దుమ్ము దులిపి నా ముందు పెట్టుకొని నేను దేవుణ్ణి ప్రార్థించాను. ఎందుకనగా నా కుటుంబ పరిస్థితులు నాకు తెలుసును. కనుకనే దేవా, నీవు అద్భుత కరుడవు. ఆపరేషన్ చేయవలన నా ఈ గుండెను కొయ్యకుండగా స్వస్థపరిచావు. నీవు నన్ను నన్ను బాగు చేయమని నేను అడగలేదు, కానీ నన్ను బాగు చేసి నాకు ప్రసాదించిన ఈ జీవితం నేను అంకితం చేస్తున్నాను. గాలి కూడా నన్ను నీ నుండి వేరుపరచకుండగా సహాయం దయచేయమని నేను ప్రార్థించాను. ఇలా ప్రార్థిస్తుండగా నా ముఖం మీద మహా గొప్ప వెలుగు, ఒక ప్రకాశమానమైన టార్చిని నా కళ్ళల్లో వేసినట్టుగా కనిపించింది. ఆ వెలుగులో లూకాసు వార్త 8వ అధ్యాయము 47వ వచనం కనిపిస్తుండగా నేను చూస్తూ ఉండిపోయాను. వెంటనే దాన్ని తీసి చదువుమన్న స్వరము నా చెవుల్లో వినబడింది. నేను బైబిల్ తెరిచి ఆ లూకాసు వార్తలోని భాగాన్ని నేను చదివాను. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ తాను మరుగై ఉండనేరనని ఎంచి జన సమూహం ముందుకు వచ్చి ఆయన ముందు సాగిలపడి ఎందు నిమిత్తము ఆయన వస్త్రపంచును ముట్టెనో, ముట్టిన వెంటనే తనకేమి సంభవించెనో జన సమూహం ముందు సాక్ష్యమిచ్చిన భాగమై ఉంది. 1-2 సార్లు ఆ భాగాన్ని చదివినప్పుడు నేను కూడా ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. నా తలపై ఎవరు చేయి పెట్టి ప్రార్థన చేయలేదు, కానీ దైవజనుల యొక్క నోటి నుండి వచ్చిన వాగ్దండం నన్ను ముట్టి స్వస్థపరిచినది. ఆ ప్రభావం బయలువెడిన విధానం ఎవరికీ తెలియదు, కానీ దేవుడు నేను మరుగై ఉండుట ఇష్టపడక నన్ను సాక్షిగా పిలుస్తున్నట్టు నేను గుర్తిరిగి ఆయన యొక్క మాటకు లోబడి నేను దానికి అంగీకరించి నిలబడ్డాను. ఆ తరువాత నా భర్త క్యాంపు నుండి వచ్చారు. ఆయన వస్తూ మద్రాసులో మ్యాగ్నెట్ థెరపీ అన్న ఒక వైద్యము నాకు చేయించవలనని, మాట్లాడుకుని వచ్చి అక్కడికి తీసుకువెళ్ళడానికి ఉద్యుక్తుడైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, నాకు ఎటువంటి వైద్యము అవసరం లేదని. నా భర్త అనుకున్నారు డబ్బు ఖర్చు అవుతుందని, నేను అనేక పర్యాలు నాకు ఏది వద్దు అంటుంటాను, అదే ఉద్దేశంతో అంటున్నాను అనుకుని ఎంత డబ్బు ఖర్చైనా నువ్వు బాగైతే చాలు అని చెప్పారు. అయితే నేను చెప్పాను, మీ డబ్బులు నన్ను స్వస్థపరచలేదు కానీ యేసు ప్రభు ఉచితంగా నన్ను స్వస్థపరిచారు, నేను ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నాను, నాకు ఏ జబ్బు లేదని మొదటిగా నా భర్తతో సాక్ష్యమిచ్చాను. నా భర్త నాకు సంభవించిన దాన్ని బట్టి ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. అయితే ప్రభువును బహిరంగంగా ఒప్పుకొని ఆయన వెంబడించడానికి ఆయన అంగీకరించలేదు. ఈ యొక్క లోకంలో ఉన్న సాంప్రదాయము, ఈ లోకంలో ఉన్న ఔన్నత్యము గౌరవము ఇవన్నీ నాకు కావాలి, మనం బహిరంగంగా ఒప్పుకుంటే ఇవన్నీ మనం పోగొట్టుకుంటాము గనుక నేను దానికి అంగీకరించనని ఆయన ఎంతో ఖచ్చితంగా చెప్పారు. అయితే ప్రభు సన్నిధానంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండగా దేవుడు అద్భుతంగా నా భర్తతో మాట్లాడి ఆయనను మార్చి 3వ రోజున ఆయన ప్రభువును అంగీకరించడానికి కృపను అనుగ్రహించినాడు. దేవుని నామనకు స్తోత్రం కలుగునుగాక. ఆ విధముగా నా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువును అంగీకరించి ఆయనకు నమ్మకస్తులుగా ఆయన వెంబడించుటకు సహాయం దయచేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మా కుటుంబం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.
నన్ను చేర్చి నిత్యానందము నొసగితివి, నిత్యము కీర్తింతును, నే నిత్యము కీర్తింతును. నా పాత బ్రతుకంతయు మార్చి వేసి నన్ను నూతన సృష్టిగా ప్రభు చేసితివి. న నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతును, నీ సాక్షిగా జీవింతును, నా పాత బ్రతుకంతయు మార్చి వేసి తను నూతన సృష్టిగా ప్రభు చేసివి, నీ నీతి రాజములో నన్ను చేర్చి నిత్యానందమును సగితివి, నిత్యము కీర్తింతును నే, నిత్యము కీర్తింతును నా పాత బ్రతుకంతయు మార్చి వేసి తను నూతన సృష్టిత ప్రభు చేసివి.
ఇంతవరకు శ్రీమతి శోభారాణి గారి సాక్ష్యం విన్నారు కదా. వారి భర్త ఇప్పుడు తమ అనుభవాలు మనతో పంచుకుంటారు.
మీ పేరేమిటన్నారు?
బిఎన్ రావు అండి.
అంటే
నరసింహారావు. మా ఇంటి పేరు బొత్సువారు.
ఓహో, బొత్సువారు అంటే ఆర్యవైశ్యులు కదా?
అవునండి.
సరేనండి, ఇప్పుడు మీ శ్రీమతి గారి సాక్ష్యం విన్నాం కదా, మీ రక్షణ జీవితానికి ప్రేరణ వారే అనుకుంటాను.
అవునండి.
మీరు యేసు ప్రభువును నమ్ముకోకముందు మీ భార్య యేసు ప్రభువును నమ్ముకున్నది కదండి?
అవునండి.
ఆమె విశ్వాసాన్ని మీరు వ్యతిరేకించారా?
అవునండి.
అయితే మీరు ఆమెను బాధ పెట్టారా?
బాధ పెట్టలేదు, నేను రహస్య విశ్వాసిగా ఉండిపోదాం అన్నాను. ఆవిడేమో విశ్వాసం ఎప్పుడూ బహిరంగమే, రహస్య విశ్వాసం అంటూ ఉండదని పదే పదే చెప్పేది, ప్రార్థన చేసేది.
చాలా చక్కగా చెప్పారండి. మీ విశ్వాస జీవితంలో యేసు ప్రభువు ఏ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాడు?
నా విశ్వాస జీవితంలో యేసు ప్రభు ప్రథమ స్థానాన్ని వహించాడు. ఆ యేసు ప్రభు మా కుటుంబం అంతటికి, విశేషించి ఆయన నా జీవితానికే ప్రభు, రక్షకుడు. ఆయనకు చెప్పకుండా నేను ఏ పని చేయలేకపోతున్నాను. యేసు ప్రభు నా జీవితంలో ప్రధాన వ్యక్తి అయ్యారు.
దేవునికి స్తోత్రం. బిఎన్ రావు గారు, మరో విషయం అడుగుతాను చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువును ఎరగక ముందు ఉన్న స్థితికి ఇప్పటి స్థితికి తేడా కొంచెం వివరిస్తారా?
అంతకుముందు హృదయంలో ఉన్నటువంటి ఆందోళనలు సమసిపోయి ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలలోకుండా నడిపించే యేసుక్రీస్తు నాతో ఉన్నాడన్నటువంటి ధైర్యం, సమాధానం, మనశ్శాంతి నాకున్నాయి.
చాలా మంచిదండి బిఎన్ రావు గారు, మీ ప్రేరణతో కూడిన ఈ మాటలు, మీ శ్రీమతి గారి సాక్ష్యం శ్రోతలకు వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంతో ఉజ్జీవాన్ని, ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసాన్ని పెంపొందించాలని ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా మరి సాక్ష్యాన్ని శ్రోతలకు విడుదల చేస్తున్నాము. మరి వెళ్ళొద్దామా?
వందనాలండి. వందనాలండి.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము సదాకాలము మనకందరికీ, విశేషించి ఈ సాక్ష్యము విన్న బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమేన్.
మీ సలహాలకు, కెసెట్లకు మాకు వ్రాయండి. మా చిరునామా శ్రీమతి గంధం సుజాతారావు, ప్లాట్ నెంబర్ 100, ఆర్టీసీ కాలనీ, విజయవాడ 8, ఫోన్ 479593 మరియు 482100. మా ద్వారా వెలువడిన మరో క్రైస్తవ భక్తి గీతాల ఆడియో కెసెట్ విశ్వాసయాత్ర, అందులోని కొన్ని పాటలను మచ్చుకు విందాం.
ప్రభాతాలు పాడంగ నీలా కొనుకడు నిదరాడు మన యేసుడో,
ఏమని చెప్పను యేసు మహిమను, ఏమని పాడను యేసు పాటలు, ఏమని చెప్పను యేసు మహిమను, ఏమని పాడను యేసు పాటలు.